The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీశ్వర్ విష్ణుమట్ల మాట్లాడుతున్నాం న్యూస్ అండ్ పాలిటిక్స్. యాక్చువల్గా ఐ థింక్ వీ షుడ్ చేంజ్, మనం పొలిటికల్ పంచెస్ కింద మార్చుకోవాలి మన షో యొక్క నేమ్ని. నెక్స్ట్ వీక్ నుంచి అట్లా మారుద్దాం. మీరు గనక ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తుంటే గనక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తుంటే గనక +1484364-3471 నెంబర్ పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తుంటే గనక mind.media పైన కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు చర్చలో పాల్పంచుకోవచ్చు, మీ అభిప్రాయాలను కూడా షేర్ చేసుకోవచ్చు. అట్లాగే mindmedia.com యాప్ని మీరు ప్లేస్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఎక్కడున్నా ఎక్కడైనా మీ ఈ ప్రోగ్రామ్స్ వింటూ ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కూడా. ఓకే, సో ఈ రోజున జూలై 28th ఒక 1 వీక్ లోపల ఆగస్ట్ ఐదున అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి సరిపడా తగ్గట్లుగా భూమి పూజ చేయడం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికోసం, దీని భూమి పూజ కోసం మన ప్రధానమంత్రి మోడీ గారిని అక్కడ రామతీర్థ ట్రస్ట్ వాళ్ళు ఆహ్వానం పంపడం, ఆయనతో పాటుగా దేశవ్యాప్తంగా ఒక 200 మంది ప్రతినిధులను, ఇంపార్టెంట్ ప్రతినిధులు, ముఖ్యమైనటువంటి ప్రతినిధుల్ని ఇన్వైట్ చేశారని చెప్పి ట్రస్ట్ ప్రతినిధులు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే అతిథుల లిస్ట్ తయారు చేస్తున్నారో ఆ లిస్టులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, అలాగే మిగతా పార్టీల్లో కొన్ని కీలక వ్యక్తులకి అయితే సమాచారం, ఆహ్వానం పంపించినట్లుగా తెలుస్తుంది. మరి వీళ్ళు ఎంతవరకు వెళ్తారు, ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అట్లాగే ఈ రోజుకు సంబంధించినటువంటి మనం మాట్లాడితే కనుక ఒక మీడియా మరియు కొన్ని ఆయుధ లాబీలు అత్యంత వివాదాస్పదం కింద మారుద్దామని ప్రయత్నం చేసినటువంటి ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి లైక్ ఫైటర్, మన జెట్ ఫైటర్ అయినటువంటి రఫెల్కి సంబంధించినటువంటి మొదటి డెలివరీ ఈ రోజున ఇండియాలో ల్యాండ్ అవ్వడం జరిగింది. 5 రఫెల్ జెట్స్ ఇండియాలో అంబాలాలో ల్యాండ్ అయ్యాయి సగర్వంగా. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అట్లాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఈ రోజున మార్నింగ్ కేంద్ర కేబినెట్ ఆ పాలసీ డ్రాఫ్ట్కి ఆమోదం, పాలసీకి ఆమోదం తెలిపింది. సాయంత్రం దానికి సంబంధించినటువంటి వివరాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి, అంటే ముఖ్యంగా ఈరోజు ఇప్పటిదాకా మానవ వనరుల శాఖ, కేంద్ర మానవ వనరుల శాఖ అని పిలువబడినటువంటి మంత్రిత్వ శాఖని ఈ కొత్త విధానం ప్రకారం ఇక నుంచి కేంద్ర విద్యాశాఖ అని మాత్రమే పిలుస్తారు. అట్లాగే దీన్ని కేంద్ర రాష్ట్ర ఉమ్మడి అంశంలో దీన్ని జాయిన్ చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి, మరొక ముఖ్యమైనటువంటి అంశం. దాదాపు 34 సంవత్సరాల తర్వాత భారతీయ విద్యా విధానంలో పలు సంస్కరణలు అనేవి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా తీసుకొచ్చారు, విచ్ ఇస్ ఎ లాంగ్ డ్యూ, దాదాపు 34 సంవత్సరాల నుంచి. దీంట్లో కీలక అంశాలు ఎలా ఉన్నాయి, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలను తీసుకుంటే ఇంకొక ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కరోనా కేసులు కొంచెం ఆందోళనకర పరిస్థితుల్లోకి వెళ్తున్నటువంటి సమయంలో అన్లాక్డౌన్ యొక్క నిబంధనలని, అన్లాక్ అనే నిబంధనలను కూడా కొన్ని ప్రతిపాదించడం జరిగింది. అది కూడా ఆ మార్గదర్శకాలను కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈరోజు సాయంత్రం విడుదల చేయడం జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడి కింద శ్రీ సోము వీర్రాజు గారు, ఆయన మన మండలిలో, ఆంధ్రప్రదేశ్ మండలిలో మండలి సభ్యులు కూడా, అట్లాగే దాదాపు 40 సంవత్సరాలుగా బీజేపీలో కార్యకర్తగా, బీజేవైఎం నేతగా, అట్లాగే లైక్ కేంద్ర కార్యవర్గ సభ్యులుగా, అట్లాగే మన అనేక పదవుల్ని నిర్వర్తించి చాలా అంటే పూర్తిగా పార్టీకి అంకితమైనటువంటి ఒక వ్యక్తిని అక్కడ నియమించడం జరిగింది. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు వేరొక నిర్ణయం. ఇట్లా ఈ అన్ని రకాల అంశాలని మనం ఈరోజునటువంటి షోలో ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. మొదటగా అయోధ్య రామ మందిరం గురించినటువంటి కొన్ని అంశాలని మనం సటైరికల్గా కూడా ప్రసిద్ధం, సటైరికల్గా రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకి ఏం జరుగుతుంది అనేది, అసలు వీళ్ళు పనిచేసి వీళ్ళ ఉద్దేశం ఏంటనేది మనం చర్చిద్దాం. దీని గురించి యాక్చువల్గా ఇప్పటిదాకా అయితే ఒక ఎన్సీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, అసదుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా లైక్ ఎంఐఎం, ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ, వీళ్ళు విభిన్నంగా స్పందించారు. అయోధ్య రామ మందిరం పైన ఇప్పటిదాకా కాంగ్రెస్ అయితే, కాంగ్రెస్ వాళ్ళ కొంత ఒక ఎయిడ్ తోటి, వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించి సన్నిహితులు అనుకున్న వ్యక్తితోటి కోర్టులో దీన్ని ఒక పబ్లిక్ ఈవెంట్ కింద చేయకూడదు, ఇది ఆర్టికల్ 14 వైలేషను, ఇట్లాంటి రకరకాల ఇదులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అలహాబాద్ కోర్టు కొట్టేసింది దాన్ని ఆల్రెడీ. సో అయోధ్య ఆగస్ట్ 5వ తారీఖున ఖచ్చితంగా అయోధ్యలో రామ జన్మభూమిలో రాముడి దేవాలయానికి శంకుస్థాపన జరగబోతోంది. దీనికి దేశవ్యాప్తంగా పార్టీలు స్పందించే విధానం, స్పందించిన పార్టీలు విధానం, కమ్యూనిస్టులు అంటే గనక వాళ్ళు ఎప్పుడు తెలుసు కదా, కమ్యూనిస్టులు అంటేనే ఈ దేశపు కల్చర్కి, ఈ దేశపు మూల సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతి, ఇదంతా ఒక ట్రాష్, మా చైనా, మా కమ్యూనిజం అని అంటే మా చైనాలో ఉండాలి, మా నియంతృత్వంలో ఉండాలి, లైక్ లైక్ ఏంటంటే రిలీజన్ అనేది ఉండకూడదు, సంస్కృతి అనేది ఉండకూడదు, చైనాలో కన్ఫ్యూషియస్ మతాన్ని ఎట్లాగైతే మేము నిర్మూలించామో, చైనాలో ప్రాచీన మతాలు, ప్రాచీన సంస్కృతులను ఎట్లాగైతే నిర్మూలించామో అలాగే అన్ని చోట్ల నిర్మూలించేయాలి, ఇక్కడ హిందూ మతాన్ని కూడా నిర్మూలించేసేయాలి కానీ కమ్యూనిస్టుల యొక్క ప్రతిపాదన భావన. అయోధ్యలో రాముడు రావడం అనేది దాదాపు 500 సంవత్సరాల తర్వాత, అంటే బాబ్రీ మస్జిద్, అక్కడ ఉన్నటువంటి రామ మందిరాన్ని కూల్చి కట్టారు అని చెప్పి ప్రఖ్యాత ఆర్కియలాజిస్ట్ మన మన దాన్ని ఏమంటారు పురావస్తు శాఖ వాళ్ళందరూ కూడా దాని మీద ఒక నివేదన ఇచ్చి, ఈ బాబ్రీ మసీద్ కింద ఉన్నటువంటి శిథిలాలన్నీ కూడా రామ మందిరానివే అని, దాదాపు ఒక 50 ఇయర్స్ లీగల్ ఫైట్ జరిగింది దీనిపైన, ఆల్మోస్ట్ 50 ఇయర్స్ లీగల్ ఫైట్ని అంటే ఎగ్జాక్ట్గా మాట్లాడితే 86-89 సంబంధించి దాదాపు ఒక 24 సంవత్సరాల పాటు, దగ్గర 30 సంవత్సరాల పాటు దీని మీద ఒక లీగల్ బ్యాటిల్ జరగడం. ఈ లీగల్ బ్యాటిల్లో ఎవరైతే రామతీర్థ ట్రస్ట్ కింద ఫార్మ్ అయ్యి దీన్ని ఇప్పుడు మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కీలక పాత్రలు వహించి, రాముడిదే ఆ జన్మభూమి, అక్కడంత ముందు రాముడి యొక్క ఆలయం మాత్రమే ఉంది, ఆ శిథిలాల పైన మాత్రమే ఆ ఆలయాన్ని పడగొట్టే అప్పట్లో మస్జిద్ కట్టారు, ఆ బాబ్రీ మస్జిద్ను కూల్చివేత అనేది వాళ్ళు ఇంకా కాంప్రమైజ్ అయ్యి పక్కకు వెళ్లాల్సిందే అని ఒక ల్యాండ్ సివిల్ డిస్ప్యూట్ ని సుప్రీంకోర్టు ఫైనలైజ్ చేసిన తర్వాత ఒక రకంగా ఇట్ ఈస్ లైక్ రీఇన్వెన్షన్ ఆఫ్ ద భారత్ కల్చరల్ గా అంట. నేనైతే భారత్ యొక్క పరిపూర్ణమైనటువంటి, హలో, ఓకే, సో ఒక పరిపూర్ణమైనటువంటి అంటే మనం ఎగ్జాక్ట్ గా మాట్లాడితే ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు పురాతనం నుంచి తన సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఏకైక దేశం భారతదేశం. పురాతన సంస్కృతిలో ఉన్నటువంటి చైనా మనది యాక్చువల్గా, బట్ చైనా ఆ సంస్కృతిని కాదనుకుని వదులుకుని వెళ్ళిపోయారు, మూలాలు మాకు అక్కర్లేదు, మేము మేము కమ్యూనిజంతోనే వెళ్తాము, సామ్రాజ్యవాదంతో వెళ్తాము, చుట్టుపక్కల దేశాలను ఆక్యుపై చేసుకుంటాము, వాళ్ళతో గిల్లికెజ్జలు పెట్టుకుంటాం, మానవ వనరుల్ని మేము కూలీల కింద మార్పించి ఉత్పత్తినే ప్రధానంగా చేసుకుంటాం, ఆ వచ్చే సంపదను ఏదో పంచుతామని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారు. బట్ సో దే వాళ్ళు వాళ్ళ యొక్క గమనాన్ని మీరు తీసుకుంటే కనుక వాళ్ళు దే వాంటెడ్ టు గివ్ అప్ దేర్ కల్చర్, వదిలేసుకున్నారు. భారతీయ కల్చర్లో యాక్చువల్గా ఏంటంటే మన మొఘల్ మరియు ప్లీజ్ ప్లీజ్ కనెక్ట్ ప్లీజ్ కనెక్ట్ హలో
హలో నమస్తే అండి,
నమస్తే అండి, వెల్కమ్ టు మై షో అండ్ మై ఇండ్ మీడియా. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసుకోవచ్చా?
థ్యాంక్ యూ సార్.
చెప్పండి.
అదే రామ జన్మభూమి గురించి తెలియజేద్దాం చేశాను సార్.
రామ జన్మభూమి గురించి చెప్పండి.
కిషోర్ అండి, కిషోర్ అండి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఇప్పుడు రామ జన్మభూమి విషయంలో చాలా మంది రాజకీయ నాయకులు, అంటే సెక్యులర్ లో చెప్పిన రాజకీయ నాయకులు, అసదుద్దీన్ ఓవైసీ గానీ, కొంతమంది కమ్యూనిస్ట్ బ్యాచ్ గానీ, టీఆర్ఎస్ వాళ్ళు గానీ, ఇలాంటి వాళ్ళు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక మతపరమైన కార్యక్రమానికి ఏ విధంగా మోడీ గారు వెళ్తారు అని అంటున్నారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి మోడీ గారు మతపరమైన కార్యక్రమాలు అడ్డం కానిప్పుడు అంతకు ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ మధ్య కాలం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు వెళ్ళారండి ఈ విస్తాహిందులకి, వాళ్లే ప్రభుత్వ ఖర్చులు నిర్వహించేవారు. ప్రధానమంత్రి క్రితం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, క్రితం రాష్ట్రపతి గారు, అంతకుముందు వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల డబ్బులతో విస్తారేందులు ఇచ్చేటప్పుడు ఎవరో మాట్లాడాల. అంతెందుకు ఇప్పుడు అంబేద్కర్ వంశీ గారు ఉన్నారు, ఆయన ఎంపీ, ఒక ఎంపీగా ఉండి ఆయన ఇస్తారు ఎందుకు వెళ్తాడు? మరి ఎంపీ కూడా రాజ్యాంగ పద్ధతి పదవి కదా లోక్సభ్యుడు.
అదే కదా,
ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారు. ఇటువంటి సోకాల్డ్ సెక్యులర్ ఎవరైతే రాను హిందూ వ్యతిరేకతని బయట పెడుతున్నారో దాన్ని ప్రజలు బాగా గమనిస్తున్నారు. దాని వల్ల వీళ్ళకి వచ్చిన నష్టం తప్ప లాభం లేదు సిట్యువలిస్ట్ కి. ఇంకోటి ఏంటంటే దీంట్లో మంచి పాయింట్ చెప్తారు, చైనాలో కన్ఫ్యూషియస్ మతాన్ని ఏ విధంగా అంతకుముందు చేశామని అనుకుంటున్నారు కమ్యూనిస్టులు. భారతదేశంలో హిందూ మతాన్ని అంతమంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ మతం లేని రాజ్యం కావాలంటే హిందూ మతం ఉంటాయి కదా, ఇస్లాం మతాన్ని, క్రైస్తవ మతాన్ని, మిగతా మతాన్ని కూడా ఈ గడ్డ మీద తరిగి కొట్టాలి కమ్యూనిస్టులు నిజంగా సిద్ధాంత భావం కరెక్ట్ అయితే.
కానీ చైనాలో వాళ్ళు ఇస్లాం కూడా వాళ్ళు ఒక మానసిక రోగం కింద ప్రతిపాదిస్తారు.
అందుకని
ఉగర్ ముస్లింస్ ని వాళ్ళు ఎక్కడ మన
కాన్సన్ట్రేషన్
క్యాంప్స్ లో పడేసి
వాళ్ళ
వాళ్ళ గడ్డాలు పెంచకూడదు, వాళ్ళు వాళ్ళు ఖురాన్ చదవకూడదు, మీరు మీరు మీద ఒక మానసిక జబ్బు అని
చెప్పి కమ్యూనిస్ట్ అగేనెస్ట్ ఓన్లీ హిందుత్వ. ఈ భారతదేశ ఈ భారత భూమి యొక్క అసలు ధర్మానికి వ్యతిరేకం వాళ్ళు, అంటే భారత జాతి వ్యతిరేకం, ఈ దేశ యొక్క సంస్కృతి వ్యతిరేకం, కల్చర్ వ్యతిరేకం. నిన్న ఆయన ఎవరంటే ఒక ఆయన ఈయన తరకపతి రవి గారిని టీవీలో నేను చూశాను. నేను ఏంటంటే ఒక 5 లక్షల వచ్చేంతలో చైనా వాళ్ళు మనం భయపడిపోతారా, మన సైనికులు తప్పలేదా అంటాడు ఈయన. ఇటువంటి వారు వ్యతిరేకించడం అని చెప్పుకుని టీవీలో రావడం సార్. ఏదైనా సరే ఈశ్వర్ గారు ఈ రోజు భారతదేశానికి మీలాంటి జాతీయవాద న్యూట్రల్ విశ్లేషకులు అవసరం ఉంది. అందుకే మేము అభిమానులు మైండ్ మీడియా పనిగట్టుకు మరి మేము కాల్ చేసి మాట్లాడదు. ఎందుకంటే మీ విశ్లేషణలు ఎప్పుడు కూడా చాలా న్యూట్రల్ గా ప్రజాభిమాన ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ సాగుతాయి. దానికోసం మీకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు కిషోర్ గారు, ధన్యవాదాలు. ఈ మీరు మీరు అప్రతిత్వ ధారతో మీరు చెప్తున్నటువంటి అన్ని పాయింట్స్ లో మనం ఒక్కొక్క పాయింట్ ని మీరు కొంచెం ఒక్కొక్క దాన్ని మనం విశ్లేషించుకుంటూ వద్దాం. యాక్చువల్ గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కూడా ఈ అయోధ్య అంటే నేనేమంటానంటే అయోధ్య రామ జన్మభూమి వివాదం అనేది సద్దు మణగకూడదు అనేది కొంతమంది యొక్క
విశ్లేషణ.
ఇది ఎప్పటికీ మేము దాన్ని రామాలయాన్ని గుర్తించాము అని అంటే కొన్ని కొన్ని న్యూట్రల్ ఇస్లాం కి సంబంధించినటువంటి సంస్థలు కొంతమంది న్యూట్రల్ గా మేము ఈ వివాదం ఎప్పటితో సద్దుమణిగి ఇక్కడ నుంచి దీని గురించి ఘర్షణలు వద్దు అని అన్నప్పటికీ కూడా పొలిటికల్ గా ఈ అంశాన్ని ఎప్పటికీ లైవ్ లో ఉంచి ఇది ఒక గెలుపు ఓటముల యొక్క సూత్రం కింద దీన్ని ఒక తక్కెడు తాసు కింద పెట్టి ఇది హిందువుల గెలుపు కాబట్టి ఇది ఇస్లాం యొక్క ఓటమి అన్నట్లుగా ఉంచుతూ దీనికి ఇలా ఈ ఈవెంట్ జరగకూడదు, ఇది ఎప్పటికీ ఇది ఈ కాస్తం రగులుతూ ఉండాలి అన్నట్లుగా మీరు నిన్న మొన్న ఒక రిపోర్ట్ చూస్తూ ఉంటే కేరళలో దీనికించే ప్రత్యేకించి ఐఎస్ఐఎస్ కొంతమందిని ట్రైన్అప్ చేసి ఒక 200 మందిని ట్రైన్అప్ చేసి ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలన్నట్లుగా క్రియేట్ చేసి మరి కేరళ ఎవరి రాజ్యం అండి? కమ్యూనిస్ట్ రాజ్యం. మీరు ఇందాక చెప్పినట్లుగా చైనా వరకు నేను మాట్లాడితే మనం వాళ్ళ అన్ని మతాలు మాకు సమానం కాబట్టి అటు మేము ఈ శాంక్టమ్ శాంక్టో అన్నిటిని మేము నిర్మూలిస్తాము, అన్ని మతాలని మేము గుర్తించమని చెప్ అక్కడ చెప్తారు. కానీ ఇండియన్ కమ్యూనిస్టులు ఏంటనంటే ఇస్లాం లో ఉన్నటువంటి తీవ్రవాద ఉగ్రవాద శక్తులతో చేతులు కలిపి భారత్ పైన కూడా అంతర్యుద్ధం ప్రేరేపించడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టే కదా కేరళ కమ్యూనిస్ట్ రాజ్యం కేరళలో ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ భారతదేశంలో ఇలాంటి శక్తులని అంటే ఇది అయోధ్య రామాలయం నిర్మించబడ్డం అనేది భారతదేశపు అంటే ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశపు చరిత్రలో ఒక ఖచ్చితంగా మైలురా ఎందుకు కాబోతుందని అంటే భారతదేశం ఇక నుంచి రాబోయే చరిత్ర రామాలయానికి ముందు రామాలయానికి తర్వాత. ఎందుకనంటే దీన్ని ఒక సివిల్ బ్యాటిల్ కిందే చూసారు, అప్పుడప్పుడు దాన్ని ఒక ఒక ప్రజాక్షేత్రంలో నిరసన కిందే ప్రకటించి వెళ్ళి అక్కడ రామ్లల్లా అని పెట్టుకుని ఒక చిన్న గుడిలో పెట్టుకుని దాన్ని నిరంతరం ప్రార్థనలు చేస్తూ ఆ ల్యాండ్ పైన లైక్ మా హక్కు ఉందనే దాన్ని వాళ్ళు న్యాయ పోరాటం ద్వారానే ఈ హిందూ సంస్థలు లేదా శ్రీరాముడి యొక్క భక్తులైనటువంటి వీళ్ళు దీన్ని గెలిపొందారు తప్ప దీన్ని సివిల్ యుద్ధం వైపు దీన్ని మలచల మార్పించల
ఒక
దాన్ని గుర్తించినంత దాన్ని ఇది ఒక గొప్ప విజయం ఎందుకవుతుందంటే ఇది ప్రజాస్వామ్యయుతంగా న్యాయబద్ధంగా 500 సంవత్సరాల తీవ్రమైనటువంటి ఎదురుచూపు తర్వాత కొన్ని దశాబ్దాల పాటు దీన్ని న్యాయ పోరాటం చేసి పరాచరణ్ లాంటి మహానుభావులు 90 ఏళ్ల వయసులో కూడా ఆయన నిలబడి వాదించి చెప్పులకి కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా అని వాళ్ళ యొక్క సంకల్ప బలంతో దాన్ని సాధించిన దాన్ని విజయం అనరు. అది సోదరులుగా అందరూ మిగతా దాన్ని గుర్తించి ఈ వివాదానికి మేము ఇంకెప్పుడు దీనికి పురుగొల్పకుండా దాన్ని మేము ముందుకెళ్ళిపోతాం అని అంటే గనక భారతదేశం ఎప్పటికీ సమగ్రమైనటువంటి ఇంటెగ్రిటీ తోటి అందరూ కలిసి ఉంటే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ ఈ ఈ అంశం తర్వాత మీరు గమనిస్తే మమతా బెనర్జీ గారు ఉన్నారండి బెంగాల్లో, మహా మమతా బెనర్జీ. ఆవిడ ఏం చేశారనంటే ఆవిడ ఇప్పటిదాకా ఆవిడ బెంగాల్లో ఫాలో చేస్తున్న లాక్డౌన్ మోడల్ ఏంటంటే ప్రతి శని ఆదివారాలు నేను వాళ్ళు లాక్డౌన్ కంప్లీట్ లాక్డౌన్, ప్రజలు బయటకు రాకూడదు, సరుకులు ముందే తెచ్చుకుని ఉంచుకోవాలి, బయటకు రాకూడదు, ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్ చేసేస్తామని చెప్పి ఆవిడ ఇక్కడ ఏం చేశారంటే దీంట్లో ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు. అంటే దీంట్లో ఎలా ఒక చిన్న ఒక కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చిన్న చిన్న రాజకీయ పక్షాలు ప్రాంతీయ పక్షాలు కమ్యూనిస్ట్ లాంటి వ్యక్తులు దీన్ని ఎప్పటికీ అర్జం పోయడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయని అంటే యాక్చువల్గా 5 ఆగస్టు ఏ వారం అయింది సార్? శనివారం అయిందా? అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆవిడ ఏం చేశారనంటే ఆ ఈ శనివారం నాడేమో బక్రీద్ ఉందట కాబట్టి ఈ శనివారం నాడు లాక్డౌన్ నిబంధనలు మేము సడలిస్తున్నాము, మీరు ప్రార్థనలు బయటకు వచ్చి మీరు ప్రార్థనలు చేసుకోవచ్చు, మీ 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 పండుగను మీరు నిర్వర్తించుకోవచ్చు అని చెప్పి దీనికి బదులుగా వచ్చే శనివారం నాడు అంటే ఆ రోజు ఎక్సెప్షన్ ఇచ్చారు కాబట్టి వచ్చే శనివారం నాడు లాక్డౌన్, ఇప్పుడు ఏ రోజునైతే ఒక చారిత్రాత్మకమైనటువంటి మన భూమి పూజ జరగబోతుందో 5 ఆగస్టున ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ రాముని భక్తులందరూ ప్రత్యేకించి అసలు సరిగ్గా మాట్లాడితే భరతమాత బిడ్డలందరూ కూడా ఆనందపడాల్సిన సమయం అది. ఎవరైనా కానీ అందరూ భరతుడి వంశస్థులే కదా, అందరూ ఒకప్పుడు వాళ్ళ అందరూ కూడా ఆనందపడాల్సిన సమయంలో మీరు లాక్డౌన్ ఆ రోజున ప్రత్యేకించి లాక్డౌన్ పెట్టడం ద్వారా She's trying to pit against Muslims and Muslims against Hindus. So, ilanti kramamlo manam em ardham chesukovali prajalu ardham chesukovalsindi endarante either we are pro Rama or against Rama. Ramudu ee Bharatadesapu jatiki aatma, aayana maatrame ఆయన మన సమాజానికి నేర్పించిన విలువలు మాత్రమే ఈ రోజుకి భారతీయ సమాజం పాటిస్తోంది కులాలు మతాలతో కులాల మతాలకు అతీతంగా. ఆఫ్ కోర్స్ కొన్ని మతాలు పాటించడం అనుకోండి వాళ్ళ పూర్వీకులు కేవలం భారతదేశానికి మాత్రమే మన సంస్కృతికి సంబంధించినటువంటి చెప్పండి కిషోర్ గారు.
ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కొన్ని ఎడిషన్ చేద్దాం. దానికి ఏంటంటే
చెప్పండి,
సాంస్కృతిక జాతీయవాదాన్ని ఆపడం అనేది ప్రపంచంలో ఏ శక్తికి సాధ్యం కాదు, అందులోనూ భారత సాంస్కృతిక జాతీయవాదాన్ని. ఎందుకంటే భారతదేశ పునాదులు అంటే సాంస్కృతిక జాతీయవాదం మీద నిర్మణ దేశం ఇది. ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా ఇటువంటి శ్రీలంక ఇన్ని రాజ్యాలను కోల్పోయినా ఈ రోజు కూడా హిందువులు మనుగడ సాగిస్తున్న ప్రపంచంలో ఉన్న ప్రబల శక్తిగా ఆత్మ ఆత్మ నిర్భరం గల జాతి భారత జాతి. అటువంటి భారత జాతి యొక్క ఆత్మగౌరవాన్ని పురుకొల్పి మరొకసారి తట్టి లేపిన మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీ బాధ అంతా ఏంటంటే ప్రో హిందూ యాంటీ హిందూగా మారిపోయింది ప్రస్తుతం. అంటే హిందూ అంటే ఇక్కడ జాతీయవాదం, జాతీయవాది కానివాడి రాజకీయాలు. సో ఇప్పుడు జాతీయవాది కాని వాళ్ళకి నాయకత్వం వహించి ఇప్పుడు కూడా మేము ఈ అపీట్మెంట్ పాలిటిక్స్ ద్వారా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట్ల మేము పొందాలి అని. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో 60% పాపులేషన్ ఉంది ముస్లిం జనాభా, వెస్ట్ బెంగాల్ ఈవెన్ కేరళలో. దట్ ఇస్ దే వుడ్ లైక్ టు అపీజ్ ముస్లిమ్స్ ఈవెన్ టుడే దే వాంటెడ్ టు డూ అపీజ్మెంట్ పాలిటిక్స్ అండ్ రిటైన్ దేర్ పవర్ ఇన్ ద స్టేట్స్ అట్లీస్ట్ బికాస్ దే కాంట్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళు భారతదేశంలో బీజేపీకి ఎదురెళ్ళలేరు సాంస్కృతిక జాతివాదంతో ఉన్న వ్యవస్థ. నేనేమని భావిస్తున్నా అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అడుగంటిపోయింది కాబట్టి మరొక భారత సంస్కృతి జాతీయవాద పార్టీ వచ్చింది. బీజేపీ వర్సెస్ ఇంకో సంస్కృతి పార్టీ. మేము జై శ్రీరామ్ అంటే మేము జై శ్రీకృష్ణ కూడా అంటాము, మొదలు కూడా పరిశీలిస్తాము. ఈ టైప్ ఉంటే ఉండే రాజకీయాలు వస్తాయని నా భావన.
రావచ్చు అంటే మన విశ్లేషణ మనం భవిష్యత్తులో తీసుకువెళ్తే అట్ ద సేమ్ టైం మేము పూర్తిగా హిందువులకు వ్యతిరేకం అని చెప్పే పక్షాలు కూడా తయారవుతాయి. ఎంఐఎం పార్టీ ఉందండి, ఎంఐఎం పార్టీ స్పష్టంగా వాళ్ళు మేము హిందువులకు వ్యతిరేకం, హిందువుకు సంబంధించినటువంటి ఏ అంశానికైనా వ్యతిరేకం. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి రాజ్యాంగ బద్దత ఉందో లేదో కూడా తెలియదు. ఆయన ఏమంటాడంటే వైసీ గారు భారతీయ ప్రధాని హోదాలో వెళ్ళకూడదు, వ్యక్తిగత హోదాలో వెళ్ళొచ్చుట. అంటే ఇక్కడ వ్యక్తిగతం అంటే అర్థం ఏంటి? వ్యక్తిగత హోదా అంటే వ్యక్తిగత హోదాకు సంబంధించినంత వరకు ఆయన మంచి బట్టలు వేసుకున్నా మీరు వ్యక్తిగతంగా మరి అప్పుడు 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 వ్యక్తిగతం మీకు గుర్తురాలేదా? ప్రధానమంత్రి ఆయన ఆయన మంచిగా ఒక కుర్తా పైజామా వేసుకోవడం అనేది ఆయనకు ఒక అభిలాష, ఆయనకు ఒక ఆనందం, ఆయనకున్నటువంటి ఒక ఆనందం.
ఒక విషయం ఆయన అభిలాషమే కాదు సార్, ఇప్పుడు భారతదేశం లాంటి 130 కోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఈ వీళ్ళు ఎప్పుడు బట్టలు వేసుకోవాలా?
ఎగ్జాక్ట్ గా అదే కదా, అప్పుడు వేసుకున్నప్పుడేమో ఇవన్నీ బట్టలు వేసుకుంటున్నారు అని మాట్లాడినటువంటి
అంటే అంటే అలా కాదు సార్, అంటే ఈ అంశాలు మాట్లాడడానికి అంశాలు లేవు అన్నప్పుడు ఏదో ఇదంతా వ్యక్తిత్వ హననం సార్, నథింగ్ బట్ వ్యక్తిత్వ హననం. ఒక వ్యక్తిని వ్యక్తిత్వ అసోసియేషన్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు దీన్ని. ఒక వ్యక్తి ఏం చేయలేనప్పుడు అతను వ్యక్తిత్వం మీద పడి అతను మంచి బట్టలు వేసుకుని తిరుగుతాడు, బారిన వదిలేశాడు, సమాజం ఇంట్లో వాళ్ళ పట్టించుకోడు, ఇంక సమాధానం ఏం చేస్తారు, ఈ టైప్ చిల్లర మాటలు మాట్లాడుతుంటారు. కానీ ప్రజలు తెలివి మీరిపోయారు ఇప్పుడు, బిఫోర్ 2014 ఆఫ్టర్ 2014 ప్రజలు మైండ్ సెట్.
అంటే 2014 ఒకటే కదా కిషోర్ గారు, 2019 ఫలితాలు ఇలాంటి వక్ర భాషలకి వక్ర మార్గానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టినట్లే 2014 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క బీజేపీ 282 నుంచి 303 సీట్లు సాధించడం ద్వారా మోడీ పట్ల వీళ్ళు కమ్ముతున్నటువంటి చెమ్ముతున్నటువంటి విషానికి, అట్లాగే మోడీ యొక్క ఆయన యొక్క ఇంటగ్రిటీని, ఆయన యొక్క నిజాయితీని హననం చేయడం కోసం ప్రయత్నం. ఎందుకంటే ఆయన బలం, మన అంతమంది మన విశ్లేషణ కూడా మాట్లాడుకున్నాం, ఆయన బలాలను తగ్గించడానికి ప్రయత్నం చేసి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు 2 గంటల పాటు 2 సంవత్సరాల పాటు అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన మన మనోహర్ పారికర్ జీని పాపం ఆయన చివరి క్షణాల్లో కూడా ఆయన వ్యక్తిత్వ ఆయనతో ఆయన మాట్లాడిన అంశాలను తీసుకొస్తే ఆయన నేను ఐఎమ్ ఎన్ ఎల్డ్ పేషెంట్, నాకు నేను నేను చివరి దశలో ఉన్నాను, మీరు దయచేసి నన్ను సానుభూతిగా పలకరించడానికి వచ్చి నేను చెప్పని మాటలు చెప్పినట్టుగా వక్రీకరించొద్దని వేడుకొని అన్ని అంత పాప అంత దుర్మార్గాలకి పాల్పడి ఒక పక్కన కాగ్ కూడా అంతకు ముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం చేసుకున్న డీల్తో 10 ఏళ్ల క్రితం చేసుకున్న డీల్తో పోలిస్తే ఇంకా 2.8% తక్కువ అని చెప్పిన రఫేల్ డీల్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా 2 సంవత్సరాల పాటు జాతీయ స్థాయి మొదలుపెట్టి మీరు చెప్పింది ఎన్నా మొన్న మీరు చెప్పారు చూసారు ఇందాక ఒక చిన్న చిన్న తెలుగు ఛానల్స్ నిరంతరం ప్రాంతీయ పార్టీలు కొప్పు కాసే తెలుగు ఛానల్స్ లో విశ్లేషకులతో సహా యాంకర్లతో సహా ప్రయోక్తలతో సహా వీళ్ళంతా ఇష్టం వచ్చినట్లుగా రాఫెల్ డీల్ ని 2 ఏళ్ల పాటు వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ప్రజలు.
కానీ ఇంకో విషయం చెప్పాలండి, అదే రాఫెల్ డీల్ ని వ్యతిరేకించి బహిరంగంగా సోషల్ మీడియాలో విషయించిన వాళ్ళు ఈరోజు చాలా మంది మేము బీజేపీలోకి వచ్చేసాం, మేము జాతీయ వాళ్ళం.
అంటే పార్టీల అంశాలు మనం అంశాల వారీగా మాట్లాడుకుందాం, వ్యక్తుల
అంటే ఇంకో విషయం చెప్పాలి సార్ సార్, నేను అంశాల వారిగా చెప్తున్నాను అంటే ప్రజలు అంటే ఇటువంటి సోకాండ్ పక్క మీడియా ఏదైతే ఉందో వ్యక్తిత్వ హర్మానికి పాల్పడిన మీడియా ఈరోజు మళ్ళీ ఇటు
కిషోర్ గారు ఇది నేనేమంటానంటే మనం దీన్ని ఒక అంశాన్ని అంశంలాగా ఎండగడతాం, ఖచ్చితంగా ఎండగడతాం. కానీ ప్రత్యేకించి మనం ముద్రలు వేస్తూ వీళ్ళు ఎలా ముద్రలు అయితే మనం వేయద్దు, ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ షో కాబట్టి.
అంటే సార్ ఇప్పుడు ఒక నూతన విశ్లేషకుడిగా నేను చెప్పేది కరెక్ట్ సార్, సామాన్య వాడగా నా ఆవేదన సార్,
మీ ఆవేదన నాకు అర్థమైంది. అందుగురించి నేనేం చెప్తాను సార్, ఒక ప్రాంతీయ పార్టీలకి కొమ్ము కాసే ఒక సాధారణ తెలుగు మీడియా ఛానల్స్ వాళ్ళకి కనీసం రఫెల్ డీల్ యొక్క దశలు ఏంటో తెలియదు, టెక్నికల్ ఏంటో తెలియదు, ఎంతమంది పార్ట్నర్స్ ఉంటారో తెలియదు, ఏ వాళ్ళ మన డెలివరబుల్స్ ఏంటో తెలియదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా రఫెల్లో ఏంటి అంటూ క్వశ్చన్ మార్కులు మాట్లాడిన వీళ్ళందరికీ చెంప పెట్టు 2019 ఎన్నికల ఫలితాలు.
అవును
ఈ
సార్
రోజున
అబ్సల్యూట్లీ సూపర్ చెప్పారు, కరెక్ట్.
రఫెల్ భారతదేశానికి వచ్చినప్పుడు రఫెల్ ఎక్కడ ఎప్పుడు బయలుదేరింది, మధ్యలో ఎక్కడ యుఏఈలు ఎందుకు ఆగింది, అక్కడ నుంచి ఎప్పుడు బయలుదేరుతోంది, గాలిలో దానికి జెట్ దానికి ఇంధనం ఎట్లా నింపుతున్నారు, అంబాలలో దిగుతున్నప్పుడు దానికి జరిగిన స్వాగత సత్కారాలు ఏంటి అని రఫెల్ ని మనస్ఫూర్తిగా అప్పుడు బాధపడినటువంటి వర్గాలన్నీ ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. సెలబ్రేషన్స్ కోసం కాబట్టే వీళ్ళు దాని అంత ముందు వివాదాస్పదం చేశారు కాబట్టే ఈ రోజున ప్రజలు దాన్ని అంత ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు ఈ రోజున ఈ మీడియా ఐదు జట్లు వస్తే ఇంత ఇది అయిపోతుందా, విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఐదు జట్లతో ఏమైపోతుంది, నేను కూడా చెప్తా ఐదు రఫెల్ జెట్స్ వల్ల ఒక స్క్వాడ్రన్ ఫామ్ కాకుండా, ఒక కమాండింగ్ ఆఫీసర్ లేకుండా అది జరిగి అది ఒక స్క్వాడ్రన్ కాదు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి దాని కమాండింగ్ సిస్టము, దాని ప్లేస్మెంట్స్ ఇవన్నీ రావు. కానీ ఈ రోజున మీరు నేను ప్రజలందరూ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే రఫెల్ రాకని, మీరు అప్పుడు దాని మీద ఇంత విషయం చెప్పారు కాబట్టి ఆ దాన్ని చెబుతున్నప్పుడు ఆ డీల్ సైన్ చేసినటువంటి మన మనోహర్ పారికర్ గారిని, ఆయన క్యాన్సర్తో మరణిస్తారని తెలిసినా కూడా ఆయన మీద విషయం చెప్పారు కాబట్టి, ఈ డీల్ ఫ్రాన్స్ తోటి ఈ ఒప్పందానికి సంబంధించి సుష్మా స్వరాజ్ గారు అప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రిని గారు ఆవిడ ఈ ఆవిడ కూడా కీలకంగా వ్యవహరించారు, ఆవిడ ఈ రోజున లేరు కాబట్టి. అలాగే దీనికి ఫైనాన్సెస్ సమకూర్చి అంటే 2013లో మీరు చూసే ఉంటారు రక్షణ మంత్రి ఆంటోనీ గారు ఏమయ్యా రఫెల్ ఏమైందని అడిగితే పార్లమెంట్ లో మా దగ్గర డబ్బులు ఖర్చు అయిపోయినాయండి, మేము వేరే పథకాలకు మళ్ళీ చేసుకున్నాం కాబట్టి మేము కొనలేకపోతున్నాం అన్నాడు. ఈయన కొనలేని వాటికి డీల్ ఎక్కడ ఉంటుందండి కిషోర్ గారు, మీరేమి మీరు 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 వ్యాపారం చేస్తారు ఉద్యోగం చేస్తారు కిషోర్ గారు, మీరు వ్యాపారం చేస్తారు కదా, మీకు నాకు 2008లో ఒక ఒప్పందం జరిగింది కిషోర్ గారు, ఏంటనంటే మీరు ఏదైతే మీరు ఒక ప్రొడక్ట్ అమ్ముదారు అనుకున్నారో ఆ ప్రొడక్ట్ నాకు కావాలి, ఈ ప్రొడక్ట్ యొక్క తయారు చేసి ఈ టైం కల్లా నాకు కావాలని నేను ఒక 4-5 ఏళ్ల డెలివరబుల్స్ ఒప్పందం చేసుకున్నా, మీరు ఒక రూపాయి ఇవ్వలా ఒక రూపాయి ఇవ్వలా, తర్వాత ఆ ఒప్పందం కాలపరిమితి కూడా అయిపోయింది. 2008 నుంచి 2015-16లో మళ్ళీ తిరిగి ఆ ఒప్పందం ఇంకొకరు ఎవరో వచ్చి మీతో ఒప్పందం చేసుకుని మీతో అన్ని మళ్ళీ పకడ్బందీగా రాసుకుని మీకు ఒక అడ్వాన్స్ చెక్ ఇచ్చి డెలివరబుల్స్ అన్ని మాట్లాడి డబ్బులన్నీ ఎప్పుడెప్పుడు ఇస్తాము చెక్లు అడ్వాన్స్ ఇచ్చేసారని అనుకోండి, డీల్ అంటే దేని అంటారు, ఏదైతే అంతకుముందు మీరు మీతో 2009 ఒప్పందం అంటారండి ఎవరైనా కదా, మన అసలు ఒప్పందం సంతకం చేయకుండా అసలు డబ్బులు అడ్వాన్స్ మొబిలైజ్ దానికి అడ్వాన్సులు పే చేయకుండా దానిని ఎప్పుడు డెలివరీ డేట్స్ ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా మీకు నాకు మధ్య ఓకే నేను మీరు చేసేయండి తర్వాత చూద్దాం అని, లేదు డబ్బులు నా దగ్గర అయిపోయి నేను ఖర్చు పెట్టేసుకున్నాను.
ఈశ్వర్ గారు కానీ ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు నెహ్రూ గారు గొప్ప మరి
అంటే కాంగ్రెస్ మీకు ఒకటి మీకు తెలియదు ఏమని చెప్పండి, నెహ్రూ గారిని ఇప్పుడున్న సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ వాద్రా గారిని, ప్రియాంక గాంధీ వాద్రా గారి భర్త గారి అయినటువంటి రాబర్ట్ వాద్రా గారిని, వాళ్ళిద్దరు పిల్లలు వీళ్ళు కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు చెప్పడానికి ఎవరు అంటే విజ్ఞులు ఎవరు మిగలలేదు.
ఇంకో విషయం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ విజ్ఞులు అంటే గుర్తొచ్చింది, కాంగ్రెస్ పార్టీ చివరికి
ఎవరి మీద చైనాతో కూడా ఒప్పందం చేసుకుంది పాప అప్పట్లో పార్టీ
హెయిర్ స్టైలిస్టులు సలహా ఇస్తున్నారు ఎవరికి, కాంగ్రెస్ పార్టీ అమ్మ మీరు కుడిపాపిడి ఎడంపాపిడి తిప్పుకోండి ఓట్లు పడతాయి, ఎడంపాపిడి జుట్టు ఎనకలాక్కో మీ నాన్నగారి లుక్ వస్తుంది, ముక్కు ముక్కు కొన్ని మేకప్ వేస్తూ మీ మామగారి లుక్ వస్తుంది, ఇది వాళ్ళు సరి ఇప్పుడు
అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, గత 30 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు తరానికి అసలు చాలా మందికి మనకు మనం కుటుంబ వ్యక్తులు కాకుండా ఇప్పుడు ఉన్న తరానికి అసలు రాహుల్ రాజీవ్ గాంధీ ఎవరు తెలియదు ఎవరికి,
ఇప్పుడు నాకు 40 ఏళ్ళు నిండాయండి నాకు రాజీవ్ గాంధీ గుర్తులేడు, నాకు చిన్నప్పుడు ఎప్పుడు చచ్చిపోయాడు స్కూల్లో ఉండగా
అదే కదా
ఏదో ఆయన ఫోటో బ్లాక్ అండ్ వైట్ కూడా నాకు చూడండి తప్ప,
అవును
కానీ బాగా గుర్తుందండి గోపాలు కుంభకోణం డబ్బులు తెప్పేసాడు గుర్తు నా తరానికి
ఏమంటారా ఇప్పటి తరానికి అంటే నేను ఏదో చెప్తున్నా అంటే వీళ్ళు దే ఆర్ లాకింగ్ విత్ ద స్ట్రాటజీస్ ఇన్ ఇప్పుడు రఫెల్ ని వ్యతిరేకిస్తాం, అయోధ్యలో రాముడిని వ్యతిరేకిస్తాం, మీకు మీకు గుర్తుండే ఉంటుంది 2019 ఎన్నికల ముందు కపిల్ సిబల్ గారు కోర్టులో ఆయన ఒక అఫిడవిట్ వేశారు, మీరు ఈ దీని మీద రామ మందిరం తీర్పు అనేది మీరు మీరు ఎన్నికలు అయ్యేంత వరకు ఇవ్వద్దని, ఎందుకంటే ఇది ఒక అంటే వాళ్ళకి తెలుసు సమాజంలో ఇదెంత ఒకలాంటి ఉత్తేజాన్ని కలుగజేస్తుందో, సమాజంలో తిరిగి ఒక పండగ వాతావరణం నెలకొంటుందో వాళ్ళకి తెలుసు స్పష్టంగా. కాబట్టి వాళ్ళు
ఇది ఇదంతా కూడా మనం ఇందాక నేను చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగా హిందూ సాంస్కృతిక భారత జాతీయవాద పునరుజ్జీవనం చెందితే ఇటువంటి దొంగ దొంగ పార్టీలకి కాలం చెల్లుతోంది తెలుసు వాడు చేస్తే.
ఇలాంటి కోహనా పార్టీలకి అంటే దొంగ పార్టీలు మన అట్లా ఉన్నాను, ఇలాంటి కోహనా పార్టీలకి
అదే కోహనా దొంగ పట్ల కోహనా పార్టీలు ఎవరైతే ఈ కోహనా సార్ మీరు చెప్పారు సార్ చైనా తప్పందని శత్రు దేశం ఏదైతే మన మన భూమి దాడి చేసి మనల్ని అంటారు పంచశీల సూత్రాలు పేరుతో మనల్ని వంచి కొన్ని వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్నటువంటి దేశానికి శాశ్వత అధికారిగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందం చేసుకుందన్న రోజే కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యతిరేక చర్య చేపట్టిందని ప్రజలకు అర్థమైపోయింది. చెప్పారు 2019 రిజల్ట్
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి వాళ్ళ చైనా ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నుండి విదేశాంగ శాఖ నుండి నిధులు కూడా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
అవునండి అది కూడా త్వరలో బయటకు వస్తుంది, అది కూడా పూర్తి వివరాలు త్వరలో బయటకు వస్తున్నాయండి
వస్తాయి. అదే అండి అందుకని ఈ చైనాకి సంబంధించి ఏ అంశమైన రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఎందుకు ఆవేశపడిపోతారు అంటే ఆయన ఒప్పందం ఉంది ఎంఓఈ పాపం
ఒప్పందం. ఇంకొక విషయం సార్ నాయకుడు ఒక నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు నాయకుడు అనుకుందాం, ఆయన ఏ రోజన్నా కనీసం 1 మంత్ రెగ్యులర్ గా ఇండియాలో ఉంటాడా?
అంటే ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు యాక్చువల్ కొన్ని రూమర్లు కూడా నడుస్తున్నాయి.
ఇప్పుడు కూడా ఆయన లేదు, ఆయన ఏంటంటే ఉండండి 15 రోజులకు ఒకసారి వెళ్ళి బ్యాంకాక్ థాయిలాండ్ వెళ్తాను టాక్ లేదు దక్షిణ అమెరికా పోతాయని టాక్ లేదా ప్రపంచంలో అతిపెద్ద మాట్లాడే కూతురికి ఈయన హస్బెండ్ అని టాక్ వీటికి వీటికి సమాధానం చెప్పడం. మోడీ గారు మాత్రం ఏ చొక్కా వేసుకున్నాడో ఆయన చెప్పాలి ఏంటంటే ఏదో రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.
అంటే మీరు ఒక సిద్ధాంత పరంగా యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ టాపిక్ మనం నెక్స్ట్ లెవెల్లో మనం మాట్లాడితే సిద్ధాంత పరంగా ఏదైతే నమ్మారో ఏదైతే ఏదైతే సాధించాలని అనుకున్నారో వాటిని అన్నిటినీ కష్ట నష్టాలకు ఓర్చి జయాపజయాలతో సంబంధం లేకుండా అంటే వ్యక్తిగత జీవితాలతో సంబంధం లేకుండా నిలబడి ఈ రోజున సాధించినటువంటి ఈ రోజున అయోధ్య రామాలయంకి క్రెడిట్ ఎవరైతే మన పరాశరన్ లాంటి మహానుభావులు అయితే ఎవరైతే ఉన్నారో అట్లాగే వాళ్ళందరికి నమస్సులు చెప్పాల్సిందే.
సార్ ఇంకొక విషయం ఇప్పుడు యాడ్ చేయాలి మర్చిపోతాను. ఒక విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్ ఇప్పుడు మోడీ గారు వ్యక్తిగతంగా తాకొచ్చింది కదా వెళ్ళకూడదని రామ మందిర ఉద్యమాన్ని అద్వానీ గారు నడిపినప్పుడు ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉండి ఏ రోజు ఏ సభ ఎక్కడ జరుగుతుంది ఎవరు ఆయన కలవాలి ఎవరు కలవకూడదు ఏ రూట్ లో వెళ్ళాలి ఎవరితో కోఆర్డినేట్ చేయాలి అన్ని
చిన్న కరెక్షన్ కిషోర్ గారు అప్పుడు ఆయన పర్సనల్ సెక్రటరీ కాదు మోడీ గారు. ఆ రామజన్మ మన రథయాత్ర ఏదైతే ఉందో రథయాత్ర మొత్తానికి ఆయన కన్వీనర్ రూపకర్త.
అదే పర్సనల్ సెక్రటరీ ఐ మీన్ సారీ సార్ నేను తప్పు మాట్లాడాను, ఆయన రథయాత్ర మొత్తం ఆ యొక్క ప్రోగ్రామ్ కన్వీనర్ ఆయన కన్వీనర్ గా కుడిపుదంగా అద్వానీ గారికి ఉండి అన్ని పనులు చేసి పెట్టినటువంటి వ్యక్తికి ఈ రోజు ఖచ్చితంగా అర్హత ఉంది ఆ రామజన్మకు వెళ్ళడానికి. ఒకటి, రెండవది భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రజలు ఇంక్లూడింగ్ ముస్లిం క్రిస్టియన్ సిక్స్ జైన్స్ ఆయన నాస్తికులు కూడా ఎన్నుకోనటువంటి ప్రధానమంత్రిగా అత్యధికులు గౌరవించేటువంటి అత్యధికులు దైవాన్ సంబూతులైనటువంటి అత్యధిక ఆదర్శప్రాయమైనటువంటి మర్యాద పురుషోత్తముడు రాముడి యొక్క దేవాలయ ఆవిష్కరణకి ఓపెనింగ్ కి ఈ దేశ ప్రజలు అత్యధిక మేరకు ఎన్నుకోవడానికి కాదు ప్రజలు గౌరవిస్తూ వెళ్లాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది.
ఖచ్చితంగా ఉంది, ప్రజల ఆకాంక్ష
ఖచ్చితంగా అందుగారు వెళ్తున్నారు
ప్రజల
ఆకాంక్ష
ఒక్క చిన్న విషయం చెప్తా కిషోర్ గారు. అంటే వీళ్ళు ఈ రోజు ఎలా మాట్లాడతా నాకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో రామ మందిరం ఉంటుంది, రామ మందిర నిర్మాణానికి కావలసినటువంటి అన్ని చర్యలు చేపడతామని ఉంటుంది, అవునా కదా? ప్రజల ముందుకి అదే మేనిఫెస్టో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్ళింది, ప్రజలు అదే మేనిఫెస్టోని నమ్మి ఆ మేనిఫెస్టోని వీళ్ళు ఆచరణలోకి తీసుకొస్తారని చెప్పి ఓట్లు వేశారు, అవునా కదా?
అవునండి అవును.
ఇది అది రాజ్యాంగ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి ఒక మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పెట్టినప్పుడు ఏ ఒక్కళ్ళేం ఛాలెంజ్ చేయగలిగారా దాన్ని? కోర్టులో ఛాలెంజ్ చేసి ఉండాలి కదా మీరు
చేయదు అప్పుడు చేయకుండా. ఇప్పుడు ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు సార్ మీరు, అబ్సల్యూట్లీ కరెక్ట్.
ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు నిజంగా అప్పుడు అది అది అంతకుముందు కూడా ఏమైనా వాళ్ళు చాలా రాజకీయ పార్టీలు రామ మందిరాన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారు తప్ప వీళ్ళు కట్టరు, దమ్ముంటే కట్టమని చెప్పండి మనం చాలా మంది రాజకీయ పార్టీలు మాట్లాడారు కదా. మరి అప్పుడు ఆ రాజకీయ వివాదాలన్నీ ఇప్పుడు సర్దుమణిగి జాతి మొత్తం ఒక స్థాయిలో నిలబడి అందరూ కూడా దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాల్సిన సమయంలో ఆల్ ఇండియా ముస్లిం దాని ఏఎంఎం పార్టీ ఏదైతే ఉందో ఆ ఏఎంఎం అసలు ఆ పార్టీ పేరే లైక్ ఒక మతపరమైన
ముస్లిం
ముస్లిం పార్టీ ఇన్ ద సెన్స్
ముస్లిం దాని పేరే.
దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఫర్ యునైటెడ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా అని అర్థం.
భారతదేశానికి వ్యతిరేకంగా భారత సైన్యంతో పోరాడినటువంటి రజాకారులే ఈరోజు ఎంఐఎం పార్టీ. వాళ్ళు దేశీయ క్రియ గా చేసి మన దేశంతో పోరాడారు. ఈరోజు వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి అక్కడ కూర్చొని కబుర్లు చెప్తారు. చాలా అత్యంత బాధాకరమైన విషయం భారతదేశం. అది ఒక రకంగా భారతీయ ప్రదర్శనకు గొప్పతనం కూడా.
ఖండించలేకపోతున్నాయి తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ ఏఎం అధ్యక్షుడు ఓవైసీ మాట్లాడుతున్నటువంటి అంశాన్ని. ఇక్కడ కాంగ్రెస్ మాట్లాడటం లేదు, ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కూడా ఎక్కడ దాని గురించి మాట్లాడకపోవడం అనేది శోచనీయం అంటాను నేను. ఇది వీళ్ళు ఇది ఈ రోజున కాదు, మీకు అదే చెప్తున్నా. ఆగస్టు 5వ తారీఖున ముఖ్యమంత్రులందరికీ ఆహ్వానం వచ్చింది మనకు తెలిసి, వాళ్ళు ఆల్రెడీ ట్రస్ట్ ప్రకటించింది అనబట్టి. ప్రకటించిన తర్వాత వీళ్ళందరూ దేశవ్యాప్తంగా ఉన్న అందరు ముఖ్యమంత్రులు తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజల యొక్క ప్రజలకు ఆకాంక్షలకు ప్రజలకి రిప్రజెంటేటివ్ గా ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 4.5 కోట్ల మంది ప్రజలకి రిప్రజెంటేటివ్ గా జగన్మోహన్ రెడ్డి గారు, అట్లా ప్రతి రాష్ట్రం నుంచి ఆ ముఖ్యమంత్రులు 2 కోట్ల మంది ప్రతినిధులుగా అక్కడికి వెళ్ళి దేశం మొత్తం మేమంతా ఈ మహోత్సవంలో మేము మా ఆనందాన్ని కూడా మేము పంచుకుంటామని చెప్పకపోతే గనక భవిష్యత్తులో వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు వస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. రాజకీయంగానే మాట్లాడతాం, ఎందుకంటే రాజకీయం
మీరు చెప్పిన దానితో ఒక సామాన్య ఓటర్ గా 100కి 1 శాతం అంగీకరిస్తా కరెక్ట్ అండి.
అంతే, ఇది రాజకీయ అంశంగా మీరే మలిచారు దీన్ని. రాజకీయ అంశంగా సెక్యులరిజం అనే దాన్ని రాజకీయ అంశం కిందే మీరు రాజ్యాంగాన్ని ఇంక్లూడ్ చేపించారు. ఇంక్లూడ్ చేపించారు దాని పేరు.
అది కూడా ఈశ్వర్ గారు, సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో చేరింది పార్లమెంట్ చట్టం ద్వారా కాదు, పార్లమెంట్ తీర్మానం ద్వారా కాదు, రాష్ట్రపతి యొక్క
ఉత్తర్వులు.
అది కూడా ఏ సమయంలో? ఎమర్జెన్సీ సమయంలో. కాబట్టి దాని తెలిపాట్లు దాని రాజ్యాంగ పద్ధతి మీదే నాకు అనుమానం వస్తుంది.
ఐ థింక్ ఓకే, దట్ షుడ్ బి డన్. అంటే బై నేచర్ సెక్యులర్ గా ఉన్న దేశంలో ఇలాంటివి ప్రత్యేకించి కొన్ని పదాలు చేర్చి మెజారిటీ మైనారిటీ అనే వాదాలు సృష్టించి వాళ్ళందరూ వాళ్ళిద్దరి మధ్య రాజకీయ గొడవలు పెడుతూ నడుస్తున్నటువంటి ఈ రాజకీయ కొట్లాటలకి కాలం చెల్లాల్సిందే. రాముడు అందరి వాడు. మీరు కొన్ని చూస్తే గనక మీరు ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది మా పూర్వీకుడు రాముడు ఆయన పురాణ పురుషుడు, ఆయన ఆలయానికి స్థాపన రోజున మేము కూడా వెళ్తాను, కొంతమంది ముస్లింస్. అది ఇప్పుడు కొంతమంది మన వాజ్పేయి గారు చెప్పినట్లు ఆరాధనా పద్ధతి మారచ్చు కాక, ఆ దేవుడు అనే దైవం అనే వ్యక్తి ఎవరు కిందకు వచ్చి భూమి మీదకి వచ్చి నిలబడి నేనే దేవుని ఎవరు కనిపించలా. కానీ వ్యక్తి నరుడిగా ఉండి ధర్మం తప్పక క్రమం తప్పక పితృవాక్య పరిపాలనతో మొదలుపెట్టి సతిని వదిలేసి ప్రజల మాట కోసం కుమిలిపోయినటువంటి వ్యక్తిగా నరుడు పడే అన్ని కష్టాలకి తాను పడుతూ ఏనాడు ధర్మం తప్పక నిలబడి ఒక వ్యక్తిని నడిచినటువంటి ఈ నేల ఈ పుణ్య భూమిలో పుట్టిన అందరూ ఆయన వారసులే.
మధ్యలో
సిద్ధాంతాలు దైవ ఆధ్యాత్మిక సిద్ధాంతాలు మా ఆధ్యాత్మిక ప్రార్థన చేసే విధానాలు మారితే మారచ్చు కాక.
ఈ భారతదేశ నేల ఒకటే కాదు, ఈ భూమండలం మొత్తం ఇష్వాకుడిదే, ఇష్వాక వంశీకుడిదే.
అవును, ఇప్పటికి ఇండోనేషియాలో కనబడుతుంటే ఆనవాళ్ళు.
మీకు విషయం దాంట్లో ఒక విషయం చెప్పి సంస్కృతి జాతీయవాద ఉదాహరణ చెప్తాను. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ థాయిలాండ్ దిగ్గానే మందరగిరి పర్వతాన్ని దిగుతున్నటువంటి వాసుకి ఉన్నటువంటి ఫోటో ఉంటుంది. నెక్స్ట్ మనుధర్మ శాస్త్రం యొక్క ఫోటో ఉంటుంది. వరల్డ్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్, ఫెడరల్ కాన్స్టిట్యూషన్. మన జాతీయవాదాన్ని మనం అంగీకరించిపోయినా మన వార్తలు అక్కడ అంగీకరిస్తున్నాం.
అదే
ఈరోజు మనకి కూడా చైతన్యం వచ్చింది.
ఇలాంటి సమయంలో ఇలాంటి మమతా బెనర్జీ గారు లాగా ఇలాంటి ఒక దాని ఏమంటారు ఇలాంటి చేయడం అనేది మంచి పద్ధతి కాదనేది నా ఉద్దేశం. ఎనీవే, సో ఈ సీక్వెన్స్
మంచి
దీని మీద మనం యాక్చువల్ గా చాలా మాట్లాడాలి. వచ్చే వారం కూడా చాలా మాట్లాడాలి దీని మీద కూడా. దీని తర్వాత పరిణామాలు ఏంటనేది. అట్లాగే ఇలాంటి సైద్ధాంతిక నిబద్ధత కలిగినటువంటి పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా శ్రీ సోమగిరిరాజు గారు అనేది నిన్న కొత్త అధ్యక్ష మార్పు జరిగింది. సోమగిరిరాజు గారు నియమించడం అనేది కూడా అంటే దాని ఏమంటారు బీజేపీ లేదా బీజేపీకి సంబంధించినటువంటి సైద్ధాంతిక ప్రాతిపదికను ఇచ్చేటటువంటి ఆర్ఎస్ఎస్ వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే సైద్ధాంతిక నిబద్ధత అనేది ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. సైద్ధాంతిక నిబద్ధత తోటి మీరు ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీ కనుక మీరు చూస్తే కనుక 5వ తరగతి వరకు మాతృభాషల్లోనే బోధన జరగాలి. అంటే మీరు చూస్తే జర్మనీ కానివ్వండి, జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, లేకపోతే ఫ్రాన్స్ కానివ్వండి, స్పానిష్ మన వీరు అందరూ ప్రతి చోట అదర్ దాన్ యూరోప్ లో ఇటలీ ఇటాలియన్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడరు.
అవునవును,
చాలా మంది
ఒక విషయం చెప్పాలి,
వాళ్ళ అందరూ ఇంగ్లీష్ వాళ్ళు అనుకుంటారు. యూరోప్ లో ఒక యూకే తప్ప మిగతా చాలా కంట్రీస్ లో ఇంగ్లీషే తెలియదు చాలా మందికి.
చాలా ఇంగ్లీష్ సార్, ఇంకో విషయం సార్, ఇంకో విషయం చెప్పాలి మీరు. నేను వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను.
చెప్పండి.
సోమవీరరాజు గారు చెప్పారు కదా, సో మీరు చెప్పిన పాయింట్ చూపిస్తున్న సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి పార్టీని 40 ఏళ్ళ నుంచి నమ్ముకున్నటువంటి పార్టీ కోసమే శ్వాసిస్తూ పార్టీ కోసమే బదులుటువంటి సోమవీరరాజు గారికి ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జాతీయవాది బీజేపీ కార్యకర్త ఆనందిస్తున్న విషయం. రెండవది, ఇది కొంతమంది మాత్రం కంటెంట్ గా ఉంది, ఎవరికంటే తెలుగుదేశం పార్టీ అడుగంటి పోయిన తర్వాత బీజేపీ పెత్తనం చేద్దామని వచ్చిన వాళ్ళకి వాళ్ళ మొత్తం చాలా కంటకింపుగా ఉంది. కానీ ఈ ద్వారా క్లియర్ మెసేజ్, బీజేపీ అధిష్టానం క్లియర్ మెసేజ్ ఇచ్చింది లీడర్షిప్, ఏమంటే టీడీపీతో దేర్ ఇస్ నో మోర్ అలయన్స్ ఇన్ ఫ్యూచర్ అనే విషయాన్ని సోమవీరరాజు గారి పట్టిన ద్వారా.
ఇవన్నీ మీ ఆకాంక్షలు, మీరు మీరు ఖచ్చితంగా ఆకాంక్షలు, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మన ఏదైనా మార్పులు జరిపి జరిగినట్లు. కాకపోతే సోమవీరరాజు గారి నియామకం తెలుగుదేశం వైసీపీ పార్టీలకి ఏ రకమైన సందేశం ఇస్తుంది అనేది మనం చర్చిద్దాం. మీరు ఐ థింక్ చాలా సేపు అయినట్లు కిషోర్ గారు, మీరు మిగతా కాల్స్ కూడా వస్తాయి. ధన్యవాదాలు కిషోర్ గారు. నమస్కారం. నమస్కారం. Let's take a small break.
Hey, Parameshwari Bhattava Shankari Chandra Kalahari Lokamute Veda Vinodini Nada Swarupini Tripura Viharini Kalpalate
your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Mind Media Twitter tokaleni pitta 90 amadale velthundi kani ee neelam pitta Twitter prapanchane chutti vastundi. Oka sensation create cheyalanna, trending topic avvalanna Twitter ni minchina sadhanam em undi? Mind Media talk shows kuda trendy ga andarni alaristunnayi. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీశ్వర్ విష్ణు పొట్ల మాట్లాడుతున్నాను. లైక్ పొలిటికల్ పంచెస్ న్యూస్ అండ్ పొలిటిక్స్ అండ్ అంశం పైన మీరు కనుక నాతో ఈ కార్యక్రమంలో చర్చలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తుంటే కనుక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తుంటే కనుక +1484364 3471 నెంబర్ పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తుంటే కనుక mind.media@mediaid పైన కాల్ చేసి మీరు కూడా చర్చలో పాల్పంచుకోవచ్చు, మీ అభిప్రాయాలు చెప్పొచ్చు, అట్లాగే కొన్ని ప్రశ్నలు కూడా అడగచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం తక్కువ సమయం మిగిలింది కాబట్టి ఒక చిన్న అంశాన్ని, మన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని సంక్షిప్తంగానే చర్చించాల్సి ఉంటుంది. అదేంటనంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షులుగా సోమ్ వీర్రాజు గారు రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి వైసీపీ అండ్ టీడీపీలకు సంబంధించిన వరకు ఎట్లాంటి ప్రభావవంతమైనటువంటి చూపిస్తుంది అని అంటే, మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మీరు ఒక రీసెంట్ నియామకాలు అన్ని చూస్తూ ఉంటే, లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, అటు కర్ణాటక బీజేపీ అధ్యక్షులు కానీ, ఇటు తెలంగాణ అధ్యక్షులు కానీ, అట్లా తమిళనాడులో బీజేపీ కొత్త అధ్యక్షులు కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా కానీ, సైద్ధాంతికంగా ఎప్పటి నుంచో సంఘ సంబంధించినటువంటి క్షేత్ర వివిధ క్షేత్రాల్లో పనిచేసినటువంటి వ్యక్తులకే ప్రాముఖ్యత ఇవ్వడం అనేది ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతో ఉన్నట్లుగా మనం ఆలోచించాలి. ఈ చాలా మంది మీడియా మిత్రులు నిన్న సోమ్ వీర్రాజు గారిని ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితమైనటువంటి అంశాలపై మాట్లాడడం జరిగింది. కానీ ప్లీజ్ కనెక్ట్.
హలో ఈశ్వర్ గారు.
అవునండి, నమస్తే.
నమస్తే, నేను కృష్ణప్రసాద్ గారమ్మరా.
కృష్ణప్రసాద్ గారు బాగున్నారా? వెల్కమ్.
మీరు ఎట్లా ఉన్నారు? గ్రేట్ ఎఫర్ట్, గుడ్ ఎఫర్ట్. ఐ థింక్ అలాంటి కంగ్రాచులేట్ యూ. వెరీ గుడ్ ఎఫర్ట్, కంటిన్యూ చేస్తా. అండ్ టుడే ఐ డెంట్ ప్రిపేర్ ఎనీథింగ్ అట్ ఆల్, నేను ప్రిపేర్ కాలేదు. నెక్స్ట్ టైం వేరే వేరే టాపిక్స్ చూస్తాం, ఇది మాట్లాడుకుందాం. బాగుంది. ఐ జస్ట్ కంగ్రాచులేట్ యూ.
థ్యాంక్ యూ.
గ్రేట్ ఈశ్వర్, ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు యూ.
థ్యాంక్ యూ సార్. గ్రేట్ ఎఫర్ట్. థ్యాంక్ యూ. సో ఇలా మీ లైక్ ఇలాంటివి వింటే కొంచెం కొద్దిగా ఆనందం వస్తూ ఉంటుంది. ఎనీవే, సో లెట్ అస్ కమ్ బ్యాక్ టు అవర్ పాయింట్. ఇప్పుడు సోమ్ వీర్రాజు గారిని కేవలం ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితమైనటువంటి దృక్కోణంతో మాత్రమే ఆంధ్రప్రదేశ్ మీడియా చూడడం అనేది, ఆ నియామకాన్ని చూడడం అనేది ఒక సరైనటువంటి పద్ధతి కాదు. మీరు భవిష్యత్తులో గత 6 సంవత్సరాలుగా మీరు గతంలో గమనిస్తూ ఉంటే కనుక, ఇప్పటికీ తెలుగు మీడియాకి అర్థం కాని అంశం ఏంటనంటే, ఎప్పటికప్పుడు మీరు వాళ్ళని కలిస్తే మీరు వాళ్ళు ఉన్నారా, వాళ్ళతో కలిసిపోయారా, వీళ్ళతో కలిస్తే వీళ్ళతో కలిసిపోయారా, ఈ పర్స్పెక్టివ్లు ఆలోచిస్తాయి. కాదు, భారతీయ జనతా పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలో అత్యంత పెద్ద పార్టీ. అత్యంత ఒక సిస్టమాటిక్ ఎఫర్ట్ తోటి క్షేత్రస్థాయి మొదలుపెట్టి పై స్థాయి వరకు కూడా ఒక సుశిక్షితులైనటువంటి కార్యకర్తలను కలిగి ఉన్నటువంటి పార్టీ. వాళ్ళకు ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళకి ఒక దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయి. ఆ దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా మీరు గమనిస్తే, గత ఆగస్టు 2019 అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 and 35A తీసేయడం, జమ్మూ కాశ్మీర్కి శాశ్వత పీడను వదిలించేయడం ద్వారా ఎప్పటికప్పుడు కాస్తంలో తగులుతున్న జమ్మూ కాశ్మీర్లో నేడు శాంతియుత పరిస్థితి నెలకొల్పడం, అట్లాగే ఉత్తర నార్త్ ఈస్ట్కి సంబంధించి ఎప్పుడైతే ఎప్పుడు ఎలినేట్ చేయబడినటువంటి నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని తిరిగి భారతదేశంలో మేము కూడా భాగస్వాములమే అనేలా ఇంటెగ్రేట్ చేయడం ద్వారా, బోర్డర్స్ని స్ట్రెంగ్థన్ చేయడం, బంగ్లాదేశ్తో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసుకోవడం, ఇలా ఈయన అనేక లక్ష్యాలతోటి వాళ్ళు ఒక ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి భారతదేశపు సమగ్రత, భారతదేశపు లైక్ దాని ఏమంటారు దీర్ఘకాలిక రక్షణ, ఒక మంచి విదేశాంగ విధానం, తిరిగి భారతదేశాన్ని ఒక అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలని, ఇందాక మన కిషోర్ గారు చెప్పినట్లు భారతీయ కల్చరల్ గా మనం సుపీరియర్ గా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఏ దేశానికి తీసిపోము, ఆత్మ నిర్భరంతో ఆత్మవిశ్వాసంతో వెళ్ళగలము అనే లక్ష్యాల కోసం వాళ్ళు పనిచేస్తారు. ఈ పనిచేసే క్రమంలో కొంతమందిని అవసరమైతే కొన్ని కొన్ని మీరు చూస్తే అంతమంది మనం మాట్లాడుకున్నట్టుగా జమ్మూ కాశ్మీర్ లో ట్రికిల్ డౌన్ చేసేసి ఆ మహబూబా ముఫ్తీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసినట్టుగా చేసి వాళ్ళకి అవసరం రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాలు చక్కగా వాళ్ళకి కావాల్సినట్టుగా అనుకూలంగా మలుచుకుని వాళ్ళిద్దరినీ పక్కన పెట్టి వాళ్ళిద్దరినీ కలవకుండా ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. అవసరమైతే ప్రభుత్వంలోకి ఉంటారు, ప్రభుత్వాలను కోల్పోతారు. అవసరమైతే మీరు అయోధ్య మన బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగిన కరసేవ జరిగిన మన బాబ్రీ మసీద్ కూల్చివేసిన రోజున తర్వాత 4 ప్రభుత్వాలను కోల్పోయింది బీజేపీ. 4 ప్రభుత్వాలను కోల్పోయినా వాళ్ళు పట్టించుకోలే, మాకు అవసరం లే, మా లక్ష్య శుద్ధి మాత్రమే ఇంపార్టెంట్. సో ఎంటైర్ నేషన్ కి సంబంధించి వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలోనే ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల్ని తిరిగి మన లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవడం కోసం ఎట్లా పనిచేయాలని ఆలోచిస్తారు తప్ప దానికి అనుగుణంగా ఇప్పుడు నియామకాలు జరుగుతున్నాయని మీకు ఇందాక చెప్తున్నది. సో అటు కర్ణాటక జరిగిన, ఇటు తెలంగాణ జరిగిన, తెలంగాణలో ఉన్న ఒక చిన్న చిన్న ప్రాంతం కోసం పోరాడమను ఒక చిన్న ఇదని కాదు. లోకల్ ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ నుంచి దూరం జరిగి నేషనల్ ఇంటిగ్రిటీ వైపుగా ఆ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏది ఏ ఒక్కరికో ప్రయోజనాలు జరగడం కాకుండా నేషనల్ తోటి అటాచ్ అయ్యి ఇంటిగ్రేట్ అయ్యి జరగాల్సినటువంటి ప్రక్రియలో ఉండాలి తప్ప ఏదో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడి మేమేదో మేము 10,000 ఇచ్చాం, మేము 20,000 ఇచ్చాం కాబట్టి మాకు ఓట్లు వేయాలి, ఇవన్నీ ఈ లక్ష్యాలు కాదు. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు చాలా సుదీర్ఘకాలంగా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. అది జరిగిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఈ రోజు మీరు టక్కటక్క కళ్ళు తెరిచే లోపలనే ఒక పక్కన రఫెల్ రావడం, ఇంకొక పక్కన నేషనల్ మన ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు రిలీజ్ చేసి అప్రూవ్ చేయడం, ఎవరంతా మాట్లాడినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ ఎడ్యుకేషన్ పాలసీని మనం ఖచ్చితంగా వచ్చే ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం అంశాల వారీగా. భారతీయ ఔన్నత్యం కోసం వాళ్ళు బై 2030 వాళ్ళు అచీవ్ చేయదలుచుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గోల్స్ ని సెటప్ చేసుకో, గోల్స్ ని సాధించడం కోసం వాళ్ళు ఏర్పరిచిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు. భారతీయ జనతా పార్టీని ఒక రాష్ట్రానికో ఒక ఒక ప్రాంతానికో ఒక చిన్న ప్రాంతానికో పరిమితం చేసి ఇక్కడ మీకు ఓట్లు లేవు కదా, మీరు ఇక్కడ పెద్ద అతి పెద్ద పక్షంతో ఎలా పోరాడతారు, ఇక్కడ ఇంతకాలం ఉన్నటువంటి ప్రతిపక్షంతో ఎట్లా పోరాడతారు అని మీడియా అక్కడ ఆ స్థాయికి కన్ఫైన్ అవ్వడం అనేది ఈ మీడియాకు ఉన్నటువంటి, స్థానిక మీడియాకు ఉన్నటువంటి ఐ షుడ్ సే ఒక అవగాహన రాహిత్యాన్ని సూచిస్తుంది. వాళ్ళు ఏం ఆలోచించాలంటే భవిష్యత్తులో తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక పాగా వేస్తే కనుక మీరు చేరుకోబోయే లక్ష్యాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ని తిరిగి మన భారతదేశంతో ఎట్లా ఎలైన్ చేస్తారు, దేశం యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాన్ని ఎట్లా మారుస్తారు అడగకుండా మీరు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారా, వీళ్ళకి అనుకూలంగా ఉంటారా, వీళ్ళపైన పోరాడతారా, వాళ్ళపైన కొట్లాడతారా అనే ఒక సంకుచిత భావజాలంతో. అందుకనే తెలుగు మీడియా ఒకప్పుడు ఒక మహామహం ఉన్నటువంటి తెలుగు మీడియాను మీరు ఇప్పుడు చూస్తే అందరూ ఏంటంటే ఏదో పార్టీలు కొమ్ములు పట్టుకుని, ప్రాంతీయ పార్టీల కొమ్ములు పట్టుకుని, చిన్న చిన్న పదవులు పట్టుకుని, చిన్న చిన్న వాటికి ఆశపడి అడ్వర్టైజ్మెంట్స్ కోసమో చిన్న చిన్న వాటిలో పదవుల కోసం ఆశపడి ఒక రకంగా వీళ్ళు దే స్టాప్డ్ డూయింగ్ సమ్ ఆర్ అండ్ డీని వాళ్ళు వదిలేశారు. ఒక విస్తృత స్థాయి ప్రణాళికలను వదిలేశారు. ఈ వీళ్ళు ఎలా చెప్పమంటే మా మేనేజ్మెంట్ టీం సంబంధించిన వరకు మాత్రమే ఆ మేనేజ్మెంట్ అట్లా ఉండడం అనేది ఒక రకంగా దురదృష్టకరం. అలాంటి సమయంలో ఇలా మైండ్ మీడియా అట్లా మన సోషల్ మీడియా మిగతా ఆల్టర్నేటివ్ మీడియా ఎందుకు పుంజుకుంటుంది అని అంటే కేవలం వీళ్ళ యొక్క కళ్ళ ముందు కనబడుతున్న నిజాన్ని ఒప్పుకోలేనితనం వలన నేను ఒక చిన్న కన్క్లూజన్ చెప్పి వదిలేస్తాను. సోమవీరాజు గారి నియామకం అనేది ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీకి ఓట్లు లేవు అనేది ఎప్పుడూ ఒక చిన్న ఒక చాలా అది ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు లేవన్నా అని ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళకు కూడా తెలుసు అది వాళ్ళ మనసుకు వాళ్ళ అబద్ధం చెప్పుకుంటున్నారని. భారతీయ జనతా పార్టీకి నిద్రాణంగా ఎప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో మీరు కరసేవకులకు వెళ్ళినప్పుడు మీరు లెక్క తీసుకుంటేనే చాలా మంది వస్తారు, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తర్వాత తరాలు మొత్తం లెక్క తీసుకుంటే వీళ్ళందరూ ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నే ఉన్నారు. కానీ ఎప్పుడు స్థానిక యంత్ర ఎన్నికలు వచ్చినా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా రియాక్ట్ అవ్వడం లేదా పొత్తులకు అనుగుణంగా రియాక్ట్ అవ్వడం తప్ప భారతీయ జనతా పార్టీకి బలం లేదంటే అధికార పక్షాలు లేకపోతే ప్రతిపక్షాలు ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు, ఎందుకని భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో భయపడుతున్నారు, ఎందుకు రాజస్థాన్ లో చేస్తారా మధ్యప్రదేశ్ లో చేస్తారా అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా గొడవలు ఉంటే అంతర్గతంగా కుప్పకూలిపోతుంది. ఆ కుప్పకూలిపోతున్నప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు, అందిపుచ్చుకుంటారు రాజకీయం అంటే అలాగే ఉంటుంది. నేతలకు భారతీయ జనతా పార్టీ మీరు ఒకటే వినాలి, మేము అన్ని ప్రకారాల అవినీతి పనులు చేస్తాం, అటు నుంచి 23 మంది మా ఊళ్ళు మా దాంట్లో వేసుకుంటాం, ఈ తక్కిడి నుంచి 23 మంది అవసరం, మా అధికారం వచ్చాక మా దాంట్లో వేసుకుంటాం, మేము ఎలాగైనా చేస్తాం, మీరు మాత్రం నిధులు చెప్పాలన్నా కుదరదు. ఇది ఖచ్చితంగా జరగబోయేది. నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా దర్ ఇస్ అ వాక్యూమ్ ఫర్ ద సేక్ ఆఫ్ అపోజిషన్. అంటే అపోజిషన్ అంటే ఏదో అధికారం ప్రతిపక్షం కాదు, ఈ రెండు పక్షాలకి వ్యతిరేకంగా. నేను మీరు సోమిరాజ్ గారి యొక్క ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే కనుక ఆయన చాలా పదే పదే చెప్పారు, 25% మంది ఈ రెండు పార్టీలకి వ్యతిరేకంగా ఉన్నారు, కానీ ఇంకా వేరే అంచనాలు లేక వేరే రకమైన ఇదిలు లేక ఎలక్షన్ రోజుకు వచ్చేటప్పటికి వీళ్ళు ఓటు వేయకుండా మానుకోవడమో లేదా వచ్చిన వాళ్ళు సరే ఈ రెండిట్లో ఏదో ఒకటిలే మనం ఇప్పుడు ఈ టర్మ్కి వీళ్ళకి వేద్దాం అన్నట్లుగా వేయడం తప్ప పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రభుత్వం పైన పట్ల లేరు అనేది సుస్పష్టం. ఈ ఆపర్చునిటీని అందుపుచ్చుకోవడం కోసం అట్ ద సేమ్ టైం జనసేన యొక్క బలం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి యొక్క బలాన్ని మేము ఆయనతో కలిసి పనిచేసి 2024కి పూర్తి సన్నద్ధతతో ఎన్నికలను ఎదుర్కొంటామన్నారు. రాజకీయ పార్టీలకి సహజం ఎదుర్కొంటామనేది. ఎంతమంది కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అంతే నిబద్ధతతో పనిచేశారు, పనిచేసి ఫైట్ చేశారు. కాకపోతే 2019ని స్థానిక మీడియా కేవలం స్థానిక పరిస్థితుల శక్తుల మధ్య పోరాటం కింద మార్చడం వలన మార్చి ఇద్దరి మధ్య పోరాటం కింద కన్వర్ట్ చేయడం వలన అక్కడ మీకు వాళ్ళిద్దరి మధ్య ఓట్ స్ప్లిట్ జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీకి ఓట్లు లేవు, సీట్లు లేవు అన్నప్పుడు మీరు ఎందుకు భయపెడతారు? వీళ్ళెందుకు చర్చలు పెడతారు? వీళ్ళెందుకు వాళ్ళు కాదు, మీరు వాళ్ళ వైపు ఉన్నారు, కొంతమంది వీళ్ళ వైపు ఉన్నారని వీళ్ళు మీడియా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? అలా జరుగుతూ ఉంటే, అలాంటివి జరుగుతూ ఉంటే కేంద్ర పార్టీ కానీ సైద్ధాంతిక లైక్ మార్గదర్శనం చేసే సంఘ శక్తులు కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళని ఊరికే ఉంటాయని అనుకుంటున్నారా? ఎందుకు ఇలా అనవసరమైన మాటలు? అక్కడ కావాల్సింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ షుడ్ గెట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎంటైర్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ మల్టిపుల్ గ్రోత్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద జీడిపి గ్రోత్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు, జీడిపి, ఆర్థిక వ్యవస్థ, అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఏదో మాకు ఇచ్చారు కాబట్టి ఇవ్వడం అని సీక్వెన్సెస్ కాదు, ఒక ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి, ఒక మంచి అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన స్వయం శక్తితో తను నిలబడాలి. ఆ నిలబడడానికి కావాల్సిన సహజ వనరులు అక్కడ ఉన్నాయి, మనుషుల్లో చైతన్యం ఉంది. ఈ అన్నిటినీ సరిగా సమర్థంగా నడిపించి తిరిగి ఆ సెల్ఫ్ రిలయన్స్ని క్రియేట్ చేయగలిగే నాయకత్వం వచ్చిన రోజున ఆంధ్రప్రదేశ్ కూడా మంచి స్థితికి వెళ్తుంది అనేది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ప్రజలకు చెప్పాలి, చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేస్తానని అంటున్నారు. చెయ్యనివ్వండి, అది ఇంపార్టెంట్ అని మాట్లాడతామా? ఇంకెంతసేపు రాజకీయాలే మాట్లాడతామా? మీరు ఇంతకాలం నుంచి వీళ్ళు అంచనాలు 2014లో కుదరలా, 2019లో చాలా మీడియా హౌస్లు 150 సీట్లే వస్తాయి మోడీకి, 100 సీట్లు తగ్గితే మోడీ ప్రధాని కాడు, ఆయన ఇది కాడు అని చాలా ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే మీకు అంటే వీళ్ళు ఇంత జర్నలిజం విలువలు వీళ్ళు అంటే వీళ్ళు విలువలు కోల్పోయారని ఎక్కడ చెప్పగలుగుతామనంటే వీళ్ళు ఏ రకమైనటువంటి కనీస పరిజ్ఞానం లేకుండా అప్పుడు లెక్కలు ఇచ్చారు. 150 సీట్లే వస్తాయి, కూటమి ఏర్పడుతుంది, కాంగ్రెస్ తెలుగుదేశం కలిస్తేనే మొత్తం ప్రబంధం అయిపోతుంది, జగన్ గారును కేసీఆర్ గారు కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే వీళ్ళు కీలకం అయిపోతారు, అసలు బీజేపీకి మెజారిటీయే రాదన్నారు. బీజేపీకి 203 సీట్లు వచ్చినాయి, ఎంతమంది కంటే ఎక్కువ మెజారిటీ. అప్పుడే వీళ్ళ యొక్క జర్నలిజం ఫెయిల్ అయింది. అప్పుడైనా దే షుడ్ గో బ్యాక్ టు దేర్ డ్రాయింగ్ బోర్డ్స్ ఎగెయిన్. అంటే మనం తిరిగి వెళ్ళి అసలు మనం చేసే జర్నలిజమేనా? మనం సరైనటువంటి నిజాన్ని నిజంగా యాక్సెప్ట్ చేస్తూ మనం జనాలకు నిజాలు వాస్తవాలు చెప్తున్నామా లేదా? అసలు జనాలు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో మీరు అర్థం చేసుకుంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉన్నటువంటి సంక్లిష్టతలన్నీ చిక్కుముడులు వీడతాయి. విడిన రోజున బీజేపీ ఎట్లా ప్రధాన పక్షంగా ఎదుగుతుందో అట్లాగే తెలుగుదేశం ఒక నిలబడుతుందా, వీళ్ళ కలిసిపోతుందా, లేదా లైక్ వ్యాపరైజ్ అయిపోతుందా, అలాగే ఇంతే బలం తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా లేదా, ఇవన్నీ బీజేపీ అక్కడ ఎదిగే క్రమాన్ని బట్టి, బీజేపీ జనాల్లో ఉండి చేసే పోరాటాల యొక్క క్రమాన్ని బట్టి భవిష్యత్తులో నిర్దేశిస్తాయి తప్ప ఈ బురదలు అంటించుకోండి అనే విధానం నుంచి తెలుగు మీడియా బయటికి రావాలనేది ఒక సామాన్యుల కింద ప్రజల్లో ఉండి చూసేటటువంటి వ్యక్తుల కింద మేము అది మనం చెప్పగలుగుతాం వాళ్ళకి. బట్ భవిష్యత్తులో కొత్త అధ్యక్షులు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ ఒక కీలక శక్తిగా ఎదగాలని ఆయనకి శుభాకాంక్షలు చెప్తున్నాము. సోమిరాజ్ గారికి మైండ్ మీడియా తరపు నుంచి శుభాకాంక్షలు. అట్లాగే ఆయన మరిన్ని అంశాలతోటి వచ్చే బుధవారం శుక్రవారం నాడు తిరిగి అనేక అంశాలతోటి మనం మాట్లాడుకుందాం, చర్చిద్దాం, అభిప్రాయాలను పంచుకుందాం. ధన్యవాదాలు. నేను మీశ్వర కృష్ణ పట్ల సైనింగ్ ఆఫ్. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. Disclaimer: All the opinions, views,
in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.